జీవితంలో ఎప్పుడైనా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, లేకపోతే కష్టాలు దుఃఖాలు బాధలు భయాలు కలిగినప్పుడు, అనుకోకుండా అవాంతరాలు ఎదురైనప్పుడు, నిరాశ నిస్పృహలు కలిగి అందులో మునిగిపోయినప్పుడు, పూర్తిగా జీవితంలో విరక్తి చెందినప్పుడు, పూర్వజన్మ సుకృతం కాస్తో కోస్తో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఆలోచనలు చేస్తుంటారు. అసలు ఈ ప్రపంచం ఏమిటి, నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎవరిని, ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు, అసలు ఎందుకు సృష్టించాడు ఈ ప్రపంచాన్ని, ఎందుకు వచ్చాం మనం అందరం కూడా, నా కర్తవ్యం ఏమిటి, ఈ పుట్టడం సావటం ఏమిటి, ఈ కష్టాలు ఈ బాధలు దుఃఖాలు ఇవన్నీ ఏమిటి, ఎందుకు పుట్టడం, ఎందుకు ఇవన్నీ అనుభవించటం, చచ్చిన తర్వాత ఏమవుతుంది, ఏ లోకాలకు వెళ్తాం, మళ్ళీ ఎలా ఈ లోకంలోకి వస్తాం, అసలు ఈ జన్మ బంధం తొలగేది ఎట్లా అని ఇలా అనేకమైనటువంటి ఆలోచనలు మనస్సులో మెదులుతూ ఉంటాయి, పురుగులా తొలుస్తూ ఉంటాయి. ఎన్నో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా పుట్టిందే తత్వశాస్త్రం. తత్వశాస్త్రం అంటే ఉపనిషత్తులే, అంటే వేదాలకి అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు ఏదో ఒక దేశానికో, ఏదో ఒక కులానికో, ఏదో ఒక మతానికో, ఏదో ఒక జాతికో, ఏదో ఒక వర్గానికో, ఏదో ఒక వర్ణానికో సంబంధించినటువంటివి కాదు. సర్వకాలాలకి, సర్వ మానవులకి, సర్వ దేశాలకి, అందరికీ సంబంధించినటువంటి విషయాలు. వీటిని శృతులు అన్నారు, ఎందుకంటే మహాత్ములైనటువంటి వారు ప్రగాఢమైనటువంటి ధ్యాన స్థితిలో విన్నారు గనక, వాళ్ళకి లోపల నుంచే పరమాత్మ వినిపించాడు గనక, వాళ్ళు విన్నందువల్ల వాటిని శృతులు అన్నారు. ఈ శృతుల్ని మానవుడిగా పుట్టినటువంటి ప్రతివాడు తప్పక తెలుసుకోవాలి గనక వాటిని వేదములు అన్నారు. వేద అంటే తెలుసుకొనుట అని. ఈ ప్రకారంగా మనకి కుప్పలు తెప్పలుగా వేద మంత్రాలు వచ్చినాయి. ఈ వేద మంత్రాలన్నీ కూడా చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు కలిగి ఉంటాయి. వాటన్నింటినీ తెలుసుకోవటం కానీ, విశ్లేషణ చేయటం కానీ, విచారణ చేయటం కానీ సామాన్య మానవులకి ఎవరికీ సాధ్యం కాదు. కృతయుగంలో త్రేతాయుగంలో మానవులందరూ కూడా ఎంతో మేధావులుగా ఉంటారు గనక, జీవితకాలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది గనక ఆ కాలంలో వీటిని తెలుసుకునేవాళ్ళు, ఆచరించేవాళ్ళు కూడా. కానీ ద్వాపరయుగం వచ్చేటప్పటికల్లా ఆయుర్దాయం 200 సంవత్సరాలు అయింది. అందుకే ఆనాడు ఈ వేదాలను తెలుసుకోవటం కానీ, ఉపనిషత్తులను తెలుసుకోవటం కానీ చాలా కష్టంగా ఉండి, ఏదో కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రహించాడు వ్యాసుడు. ఆయన ఆగత అనాగత జ్ఞానం కలిగినటువంటి వాడు, త్రికాల జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ వేద మంత్రాలు అనేటువంటివి మానవుడికి అవసరం. సాధారణంగా మానవుడికి ఏదైనా జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ మందు రాసిస్తాడు. పూర్వకాలంలో కనుకైతే నాటు మందులు వాడేవారు, చాలా చేదుగా అలా ఉండేవి. ఇప్పుడు కూడా మందులు అంటే అట్లనే ఉంటాయి, కానీ చేదు మందు కనుకైతే వేసుకోవటం కష్టం, పిల్లలైతే మారాన్ చేస్తారు. అందుకని ఆ చేదు మందుల్ని ఒక క్యాప్సూల్లో కనుక పెట్టిస్తే ఆ క్యాప్సూల్ లోపలికి పోయిన తర్వాత కరిగిపోద్ది, మందు పనిచేస్తే జబ్బు తగ్గుద్ది. అదే ప్రకారంగా మానవుడికి ఉన్నటువంటి జబ్బు ఈ భవరోగం, ఈ జనన మరణ సంసార చక్రం, ఈ అజ్ఞానం, మరి దీని నుంచి తప్పించుకోవాలంటే దీనికి మందు కావాలి. ఆ మందే ఈ వేద మంత్రాలు. మరి ఆ మందు గనక ఉపయోగించకపోతే జబ్బు తగ్గదు. మనకేమో జబ్బు తగ్గాల, మరి ఎట్లా? అందుకని ఆలోచించాడు వ్యాసుడు. ఆలోచించి ఈ కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి వేద మంత్రాలన్నింటినీ కూడా నాలుగు వేదాలుగా విభాగించాడు. ఎందుకని అంటే ఎవరికి ఏ రకమైనటువంటి వేద మంత్రాలు అవసరమో వాళ్ళు వెతుక్కోవాలి, వెతుక్కుంటారు. లేకపోతే మొత్తంలో నుంచి వెతుక్కోవాలి. అలా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వేదం అని నాలుగు వేదాలు ఏర్పడ్డాయి. యజుర్వేదంలో మళ్ళీ రెండు ఏర్పడ్డాయి. ఎందుకనంటే కృష్ణ యజుర్వేదం మామూలుగా ఉన్నది, శుక్ల యజుర్వేదం కొత్తగా వచ్చినటువంటిది. అది కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఈ ప్రకారంగా నాలుగు కాస్త ఐదైన వేదాలు. మళ్ళీ ప్రతి వేదంలో కూడా నాలుగు భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు. సంహిత అంటేనేమో స్తోత్ర పాఠాలు, ఎక్కడ ఉన్న భగవంతుడిని తలుచుకోవడానికి మనం స్తుతిస్తాం. బ్రాహ్మణాలు అంటేనేమో పూజా పురస్కారాలు, యజ్ఞయాగాదులు, ఎక్కడ ఉన్నాడు అనుకున్నటువంటి పరమాత్మను మనం ఎదురుగా తెచ్చుకొని ఒక విగ్రహంలోనో ఒక ఫోటోలోనో పెట్టుకుంటాం. తర్వాత ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మని లేదు మనలోనే ఉన్నాడు అనేటువంటి భావన కోసం మనకి ఉపాసన చెప్పారు, దీన్ని ఆరణ్యకాలు అన్నారు. ఆ తర్వాత నీలో పరమాత్మ ఉంటాం కాదయ్యా, నీవే పరమాత్మవి, నేను నేను అనుకునేటువంటి దేహం పరమాత్మ కాదు, నీవు కాదు, నీవు పరమాత్మవి. పరమాత్మ అయినటువంటి నీవు ఈ దేహంలో ఉన్నావు, ఈ దేహాన్ని ఉపయోగించుకుంటున్నావు, దాన్ని ఒక వస్తువుగా, దాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నావు, నువ్వు పరమాత్మ అని చెప్పేది ఉపనిషత్తు. ఈ ప్రకారంగా మనకి ఉపనిషత్తులు అనేటువంటివి వేదాలకి శిరస్సులుగా, మానవుడికి అత్యవసరంగా ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలంటే తప్పనిసరి అవసరంగా ఈ ఉపనిషత్తులే కీలకంగా ఉన్నాయి. అయితే కాలం గడిచే కొద్దీ ఈ ఉపనిషత్తులకి అర్థం చెప్పటంలో అభిప్రాయ భేదాలు బాగా వచ్చినాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి అభిప్రాయాలు చెప్పేవాళ్ళు, తమ అభిప్రాయమే ఖచ్చితమైనటువంటిది అనేవాళ్ళు, ఎదటి వాళ్ళు చెప్పినటువంటిది తప్పు అనేవాళ్ళు, ఖండించేవాళ్ళు, వాళ్ళేమో దీన్ని ఖండించేవాళ్ళు, ఇలా ఖండన మండనలు మొదలైనవి. ఎవరికి వారు ఈ సిద్ధాంతాలను తయారు చేసుకున్నారు, నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి భావనలో వచ్చినాయి. ఇలా దేశమంతా కూడా కొంత అస్తవ్యస్త పరిస్థితి ఉంది. శంకరాచార్యులు వచ్చే కాలం నాటికే ఈ పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. అయితే అంతకుముందు ఇంకా ఎక్కువగా ఉన్నాయి, ద్వాపర యుగం చివరిలోనే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే ఉపనిషత్తు మంత్రాల యొక్క అర్థాలు తెలుసుకోవటం సంస్కృత పండితులకు కూడా అంత సాధ్యం కాదు. కనుక ఇంత గొప్ప ఉపనిషత్తుల యొక్క అర్థాలు నేను తెలుసుకున్నాను అనే తమ పాండిత్యాన్ని ముందుకు తేవటం కోసం పరమార్థాన్ని వెనక్కి నెట్టారు. పరమార్థం వెనక్కి పోయింది, పాండిత్యం ముందుకు వచ్చింది. దీనివల్ల గొప్ప నష్టం జరిగింది. ఇంత గొప్ప నష్టం జరిగింది గనక ఆ కాలంలో వేదవ్యాసుడు ఎంతగానో ఆలోచించాడు. అయ్యో, వీరందరూ కలిసి ప్రజల్లో అనైక్యతను కలిగిస్తూ ఉన్నారు, ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం కలుగుతూ ఉంది, పరమార్థం పక్కకు పోయింది, పాండిత్యం ముందుకొచ్చింది, నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు అనేటువంటి భావన వచ్చేటప్పటికల్లా సామాన్యుడు ఏది కరెక్ట్ అయింది, ఏది తప్పు అయింది అనేది తేల్చుకోలేకపోతున్నాడు. దీనితో వితండవాదాలు పెరిగిపోయినాయి, రకరకాల మతాలు, సిద్ధాంతాలు పెరిగిపోయినాయి. సరైనటువంటి మార్గం చూపటానికి వీలు లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇందువల్ల మానవ జాతికి చాలా నష్టం. ఏమిటి నష్టం అని అంటే మోక్షార్థులైనటువంటి వారికి నష్టం, మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి నష్టం. ఇది అప్పుడే ఉంది. అంతేకాకుండా ఇలా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అర్థాలను వేరువేరుగా చెప్పటం కాకుండా ఈ ఉపనిషత్తులు కూడా ఏదో కొద్దిగా లేవు, చాలా ఉన్నాయి. 1180 ఉపనిషత్తులు ఉన్నాయి ఈ మొత్తం 4 వేదాల్లో కలిపి. ఋగ్వేదంలో 21 శాఖలు ఉన్నాయి, యజుర్వేదంలో 109 శాఖలు ఉన్నాయి, సామవేదంలో అన్నిటికంటే ఎక్కువగా 1000 శాఖలు ఉన్నాయి, అథర్వణవేదంలో 50 శాఖలు ఉన్నాయి. మొత్తం కలిపితే 1180 శాఖలు. శాఖ అంటే ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఉపనిషత్తు అంటే 1180 ఉపనిషత్తులు. అంతేనా? ఇంకొక సమస్య కూడా ఉంది. ఇందులో కొన్ని ద్వైత ఉపనిషత్తులుగా కనపడతాయి, కొన్ని అద్వైత ఉపనిషత్తులుగా కనపడుతుంటాయి, కొన్ని శైవ సంబంధమైనటువంటి ఉపనిషత్తులుగా ఉంటాయి, కొన్ని వైష్ణవ సంబంధమైనటువంటి ఉపనిషత్తులుగా ఉంటాయి, కొన్నిట్లో గణపతి ప్రధానం, కొన్నిట్లో కుమారస్వామి ప్రధానం, కొన్నిట్లో సూర్యుడు ప్రధానం. ఈ ప్రకారంగా ఉపనిషత్తులన్నీ కూడా వేరువేరుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ ఏదో ఒక్కొక్క దానికి సంబంధించిందిగా అనిపిస్తుంది. ఇదే కాకుండా ఒక ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని మరొక ఉపనిషత్తులో కొద్దిగా మార్పు కనపడతా ఉంటుంది, ఏదో మార్చి చెప్పినట్టుగా అనిపిస్తుంది. చూడండి ఎంత గందరగోళం వచ్చిందో. ఉపనిషత్తుల అర్థాలు సరిగ్గా తెలియక ఎవరంతటి వాళ్ళు తయారు చేసుకొని గందరగోళం పడుతున్నారు. ఉపనిషత్తులేమో చాలా ఉన్నాయి, చాలా ఉండటం కాకుండా వీటిలో ద్వైత అద్వైత ఉపనిషత్తులు అంటూ మనకు అనిపిస్తూ ఉంటాయి. ఓ ఇది ద్వైత ఉపనిషత్తు, ఇది అద్వైత ఉపనిషత్తు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కైవల్యోపనిషత్తుని కనుక విన్నారు కాబట్టి దాన్ని ఏమనుకుంటారు, శైవ సంబంధ ఉపనిషత్తు అనుకుంటారు. ఎందుకంటే శివుడికి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి దాన్ని. ఆ ప్రకారంగా కొన్ని శైవ సంబంధం, కొన్ని వైష్ణవ సంబంధం, కొన్ని గాణాపత్యం, కొన్ని సౌరం, కొన్ని శాక్తేయం అని ఈ ప్రకారంగా వేరువేరుగా ఉండి వేరువేరు మతాలుగా ఏర్పడ్డాయి. వీటన్నింటినీ కూడా సమన్వయం చేయక ఎవరికి అనుకూలమైనటువంటి వ్యాఖ్యను వాళ్ళు రాసుకుంటూ వచ్చారు, ఎవరు అనుకూలమైనటువంటి అర్థాన్ని వాళ్ళు తీశారు, ఎవరు అనుకూలమైనటువంటి భావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ వచ్చారు. దీనివల్ల ఏమైందంటే మరింత గజిబిజి ఏర్పడింది. ఇదంతా ఎందుకు చెబుతున్నామనంటే బ్రహ్మసూత్రాలు రావటానికి కారణం ఏమిటని ఈ విషయాన్ని మర్చిపోబాకండి. బ్రహ్మసూత్రాలు రావటానికి కారణం ఏమిటంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వైరుధ్యాలే. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకారంగా గజిబిజి ఏర్పడింది. సామాన్య మానవులు ఈ ఉపనిషత్తులన్నింటినీ చదివి వాటిని అర్థం చేసుకొని వాటిని సమన్వయం చేసుకొని ఒక అవగాహనకి రావాలి అని అంటే వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి పని కాదు, జీవితకాలం అంతా సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో ద్వాపర యుగం చివరిలో దయామయుడైనటువంటి బాదరాయణ మహర్షి, ఇక్కడ బాదరాయణ మహర్షి అని ఎందుకంటున్నామంటే బ్రహ్మసూత్రాల యొక్క రచయిత బాదరాయణుడు, బాదరాయణుడే వ్యాస మహర్షి అని, అదే బాదరాయణుడు వేరు వ్యాస మహర్షి వేరని, బాదరాయణుడు తర్వాత కాలం వాడని, లేదు బాదరాయణుడే ముందు కాలం వాడని, ఇలా రకరకాలైనటువంటి వాదోపవాదాలు ఇంతవరకు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవటానికి వీలుగా మోక్షాన్ని మనకి అందించగలిగేటువంటి ఆత్మ జ్ఞానాన్ని వేదాల్ని ఉపనిషత్తుల్ని పరిశోధించి ఈ ఉపనిషత్తు మంత్రాలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ సూత్ర రూపంగా ఈ బ్రహ్మసూత్ర రచన చేయటం జరిగింది. ఇందుకు అంటే ఉపనిషత్తుల్లో వాళ్ళు ఎట్లన్నారు వీళ్ళు ఎట్లన్నారు, అక్కడ ఆ తేడా ఉంది, ఇక్కడ ఈ తేడా ఉంది, అది ఆ దానికి సంబంధించింది, దీనికి సంబంధించింది, అదేమో విష్ణువుకి సంబంధించింది, శివుడికి సంబంధించింది, అని చెప్పేటువంటి పనికిరాని మాటలన్నీ కూడా తీసేసి అంతా ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే, అన్నింటి అర్థం ఒక్కటే అని తేల్చి చెప్పడం కోసమని ఇక్కడ బాదరాయణులు ఈ ఉపనిషత్తుల యొక్క సమన్వయం కోసమని ఈ బ్రహ్మసూత్రాల యొక్క రచన చేయటం జరిగింది. దీనితో వైరుధ్యం తొలగిపోయి ఈ తగాదాలన్నీ సమసిపోయి అందరూ కూడా ఏకాభిప్రాయానికి వస్తారని ఆ మహర్షి భావించాడు. అయితే ఈ సూత్రాల మీద కూడా వేరు వేరు భాష్యాలు వచ్చాయి. ఇక పర్వాలేదు అని గుండె మీద చేసుకునేటప్పటికల్లా ఈ సూత్రాలేమో వాటంతటి ఎవరికీ అర్థం కావు. ఎందుకనంటే ఒక మాట రెండు మాటలు ఉంటాయి, లేక నాలుగు పదాలు ఉంటాయి, ఒక వాక్యం ఉంటుంది, కానీ శ్లోకాలు కాదు. రెండు లైన్లో నాలుగు లైన్లో ఉండే శ్లోకాలు కాదు, ఏదో చిన్న మాట ఉంటుంది. మరి దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు కాబట్టి ఎవరో భాష్యం రాయగలిగినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళే దానికి భాష్యం రాయాలి. దానికి భాష్యం రాస్తే తప్ప ఇతరులు ఎవరూ దాన్ని జోలిగిపోవటానికి వీలు లేదు. అందువల్ల భాష్య రచనలు జరిగినాయి. ఇప్పటికి అనేక మంది భాష్యకారులు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయటం జరిగింది, ఇప్పటికీ కూడా వ్రాస్తూనే ఉన్నారు. అంతేకాదు శంకరాచార్యుల వారికి ముందే చాలామంది బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. మనం ఏమనుకుంటామంటే బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసింది శంకరాచార్యులు అనుకుంటాం. శంకరాచార్యుల కంటే ముందు 10-12 మంది ఉన్నారు, శంకరాచార్యుల తర్వాత 10-12 మంది ఉన్నారు. అంతేగాని శంకరాచార్యుల వారు మొదటివాడు కాదు, ఆయన చివరివాడు కాదు. శంకరాచార్యుల వారి భాష వచ్చిన తర్వాత మిగతా ఎన్ని భాష్యాలు వచ్చినా సరే అన్నింటినీ పరిశోధించినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు శంకర భాష్యమే బ్రహ్మసూత్రాలకి అనుగుణంగా ఉన్నది, శంకర భాష్యమే బ్రహ్మసూత్రాలకి పరమతాత్పర్యం అని నిగ్గు తేల్చారు. అంటే బ్రహ్మసూత్రాలని అర్థం చేసుకోవాలంటే సరిగ్గా శంకర భాష్యమే గతి, శంకర భాష్యమే సరైనటువంటిది అని చాలామంది మహాత్ములు తేల్చారు. అన్ని భాష్యాలు పరిశీలన చేసి ఇక శంకరాచార్యుల వారికి, ఎందుకంటే అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన శంకరాచార్యుల వారే అద్వైత సిద్ధాంతకర్త అని మనలో చాలామందికి భావన ఉంది. కానీ శంకరాచార్యుల వారికి పరమ గురు అంటే ఆయన గురువుకి గురువు అయినటువంటి గౌడపాదాచార్యులు తన మాండుక్య కారికల్లో అద్వైతానికి పునాది వేయటం జరిగింది. మాండుక్యోపనిషత్తులో 12 మంత్రాలు ఉంటాయి. ఈ 12 మంత్రాలను అర్థం చేసుకోవటం కోసం ఆయన 215 శ్లోకాలతోటి, వాటిని కారికలు అంటారు, అవి శ్లోకాలే, 215 కారికలతో 4 అధ్యాయాలుగా గౌడపాదాచార్యులు రాయటం జరిగింది. మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరో ఒకరు చెప్తేనే, లేకపోతే అర్థం కావు. ఆ మాండుక్య కారికల్లో అద్వైత సిద్ధాంతానికి పునాది వేశాడు గౌడపాదాచార్యుడు. దీన్ని బట్టి శంకరాచార్యులకి పూర్వమే అద్వైత సిద్ధాంతం అనేటువంటిది ఉన్నది. దీన్ని బట్టి శంకరులకి పూర్వమే అద్వైతం వ్యాప్తిలో ఉన్నది కనుక అద్వైతానికి శంకరాచార్యులు మాత్రమే, ఆయన ఆద్యుడు కాదు, ఆయన అద్వైతాన్ని వ్యాప్తి చేసిన మహాత్ముడు. ఎందుకనంటే శంకరాచార్యుల వారు వచ్చేటువంటి కాలానికి 7-8 శతాబ్దాల్లో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి మహాఘోరాతి ఘోరంగా ఉంది. కొందరు కర్మల్ని గురించి గొప్పగా, కొందరు భక్తిని గురించి గొప్పగా, కొందరు జ్ఞానాన్ని గురించి గొప్పగా, కొందరు యోగాన్ని గురించి గొప్పగా, కొందరు ఇవన్నీ కాదు ఎందుకు పనికిరావు ఇంకా వేరే ఉన్నాయి అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి భావాలతో ఉంది. అలా ఉండేటప్పటికల్లా శంకరాచార్యుల వారు ఆలోచించి ఈ మొత్తాన్ని ఏకం చేయాలి అనుకున్నారు. వాదనా పటిమలో శంకరాచార్యుల వారు దిట్ట, ఆయనతో వాదించి గెలవటం ఇంకోళ్ళకి ఎవరికీ సాధ్యం కాదు. అయితే ఆ రోజుల్లో అక్కడక్కడ కొంతమంది ఈ వాదనా పటిమ కలిగినటువంటి మహాత్ములు ఉన్నారు. అయితే ఆయన భారతదేశం మొత్తాన్ని కూడా 3 సార్లు కాలినడకన అటు కేరళ నుంచి కాశ్మీర్ దాకా తిరిగి ఎక్కడ పండితులు ఉన్నారో, ఎక్కడ వేరువేరు సిద్ధాంతాలు ఉన్నాయో వాళ్ళందరితో వాదోపవాదాలు జరిపి వాళ్ళని ఓడించి వాళ్ళని శిష్యులుగా చేసుకొని అద్వైత సిద్ధాంతాన్ని బలపరిచారు. అప్పుడు మొత్తం దేశం మొత్తం కూడా ఏకమైనటువంటిదిగా తయారైంది. మన మహర్షులు చేసినటువంటి కృషికి అంటే ఒక్కసారి జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే ఒక మహర్షి చేసినటువంటి కృషిని మనం కనుక చెయ్యాలంటే మనకు 1 లక్ష సంవత్సరాలు పడుతుంది. ఈ ఒక్క మాట కనుక తెలుసుకుంటే మన పరిస్థితి ఏందో అర్థమవుతుంది. ఎందుకనంటే వ్యాసుడు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రాలకి ఎంతమందో వ్యాఖ్యాతలు భాష్యాలు రాశారు. దానికి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. శంకరాచార్యుల భాష్యానికి మళ్ళీ వేరే వాళ్ళు భాష్యం రాశారు. వాళ్ళ భాష్యాన్ని వేరే వాళ్ళు ప్రవచనాలు చేశారు. వాళ్ళ ప్రవచనాలు వేరే వాళ్ళు మళ్ళీ అర్థం కావటం కోసం చెబుతున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మనకి ఇంకా బ్రహ్మసూత్రాలు సరిగ్గా అర్థం కావటం లేదు అనుకునే పరిస్థితి ఉన్నదంటే మన మేధాశక్తి ఎంత, వాళ్ళ మేధాశక్తి ఎంత, ఇది మనం అర్థం చేసుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి పండితులైనటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నటువంటి మహర్షులు మహాత్ములైనటువంటి వారి యొక్క మేధాశక్తికి ఆలోచించి తల్లక్రిందులైపోతూ ఉంటారు. వేదం చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ మనకి షడ్దర్శనాలు వచ్చినాయి. ఇది కూడా షడ్దర్శనాల్లో అదే బ్రహ్మసూత్రాలు. అంటే ఈ షడ్దర్శనాలు విచారణలో కొంతవరకు మనకు ఉపకారం చేస్తాయి, మనకు ప్రయోజనం కలిగిస్తాయి. అసలు వేదాంత చర్చ అంతా షడ్దర్శనాల్లోనే ఉంది. మళ్ళీ ఇదేమిటండి తెచ్చారు అని అంటే షడ్దర్శనాలు 6 దర్శనాలు ఉన్నాయి. నిన్నే చెప్తున్నాం దర్శనం, దర్శించినవి దర్శనాలు. దీంట్లో వైశేషిక దర్శనం అని ఉంది, దాని కర్త కణాద మహర్షి. రెండవది న్యాయ దర్శనం, దాని కర్త గౌతమ మహర్షి. మూడవది సాంఖ్య దర్శనం, దాని కర్త కపిల మహర్షి. ఈయన మనకి భాగవత కథల్లో వస్తాడు కపిల మహర్షి, దేవహూతి కర్దముల యొక్క కుమారుడు. తల్లిదండ్రులకు కూడా ముక్తి మార్గాన్ని చూపినటువంటి మహాత్ముడు ఆయనది సాంఖ్యం. అట్లానే యోగ దర్శనం ఉంది, దాని కర్త పతంజలి మహర్షి. మనకు తెలుసు పతంజలి. ఈ పేర్లలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. పతంజలి ఆ పేరు ఎందుకు వచ్చిందండి అని అంటే అంజలి అంటే దోషిట, పత అంటే పడిపోవటం. అంటే ఆయన నదిలో స్నానం చేయటానికి పోయి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటానికి అలా దోషితో నీరు తీసుకున్నాడు. అందులో ఒక చేప వచ్చింది, చేప పిల్ల, తన్నట్టు వదిలేసాడు. పత అంజలి, అంజలి నుండి పత పడిపోయింది కనుక పతంజలి అనేటువంటి పేరు వచ్చింది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథలు ఉంటాయి. ఇక 5వది పూర్వమీమాంస, దీన్ని ధర్మసూత్రాలు అంటారు. జైమిని మహర్షి దీనికి కర్త. ఇక 6వది ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంస అంటే ఏదో కాదు, బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలకి అసలు పేరు ఉత్తరమీమాంస. దీని కర్త బాదరాయణుడు. బాదరాయణులే వేదవ్యాస మహర్షి. ఇప్పుడు చెప్పినటువంటి 6 దర్శనాల్లో 5 దర్శనాలు కర్మకాండకు సంబంధించినవి. ఈ 6వది బ్రహ్మసూత్రాలు జ్ఞానకాండకు సంబంధించినవి. పై 5 కర్మకాండ, ఈ ఒక్కటి జ్ఞానకాండకు సంబంధించినవి. పైన చెప్పినటువంటి 5 దర్శనాలు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడి నుంచి ప్రారంభమవుద్ది 6వదైనటువంటి ఈ ఉత్తరమీమాంస, ఈ బ్రహ్మసూత్రాలు. ఈ 5 దర్శనాలని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి వేదవ్యాస మహర్షి, ఆయన కష్టం ఎంత చెప్పడానికి వీల్లేదు, ఆయన మేధాశక్తి ఎంతో మనకు తెలియదు. నిన్నే చెప్పుకున్నాం మనం ఆలోచించడానికి కూడా మనకు అర్హత లేదు. ఈ ఐదు దర్శనాలని జాగ్రత్తగా పరిశీలన చేసి అందులో ఉన్నటువంటి విషయాలను విశ్లేషించి తాను బాగా గ్రహించి ఉత్తరమీమాంస సూత్ర రచన చేశాడు, అంటే ఈ బ్రహ్మసూత్రాలు రచన చేశాడు. ఏమిటి దీని పరమగమ్యం? బ్రహ్మసూత్రాల యొక్క పరమగమ్యం, పరమ లక్ష్యం ఏమిటి? జీవన్ముక్తి, మోక్షం. ఎందుకయ్యా బ్రహ్మసూత్రాలు అంటే? మోక్షం కోసం. ఒక్కటే మాట అంతే. బ్రహ్మసూత్రాలు దేనికో ఇప్పటి వరకు మనకి తెలియకపోయినా ఇప్పుడు తెలుసుకోవాలి, కేవలం జీవన్ముక్తి కోసం, కర్మబంధ విముక్తి కోసం, జనన మరణ చక్రం నుంచి విడుదల కోసం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి కోసం. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వేదాంత శ్రవణం పాపహరణం అన్నారు. వేదాంతాన్ని వింటే పాపం అంతా పోతుంది అని, ఇది సత్యం. దీంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే బ్రహ్మసూత్రాల్లో ఎంతో పరిశీలన చేసి దాన్ని ఎంత ఎదిరించాలని అంత ఎదిరించిన తర్వాత అన్ని దెబ్బల్ని తట్టుకొని చిట్ట చివరికి ఖాయమైందే బ్రహ్మసూత్రాలు. కనుక వేదాంత శ్రవణం పాపహరణం అన్నారు. ఎందుకన్నారు? ఎందుకన్నారంటే, నీవు బ్రహ్మానివి, నీవు జీవుడివి కాదు, నీవు పరమాత్మవే అనేటువంటి మాటని పదే 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 వినటం వల్ల నీలో ఆ బ్రహ్మభావన స్థిరపడుతుంది. నీవు బ్రహ్మానివి అని చెప్పినందువల్ల, నేను బ్రహ్మాన్ని అని పదే 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 అనుకోవటం వల్ల ఆ నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన స్థిరపడుతుంది. అందుకే మన సాధనల్లో అన్నిటికన్నా గొప్ప సాధన ఏమిటంటే ఈ బ్రహ్మనిష్ట, బ్రహ్మభావన. ఎల్లప్పుడూ కూడా మనం ఏ పని చేస్తున్నా ఆ బ్రహ్మభావనలో ఉండగలిగితే గొప్ప విషయం. నేను బ్రహ్మాన్ని అనుకోగలిగితే గొప్ప విషయం. నువ్వు జపం చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా, సాధనలు ఏది చేసినా, అన్నిటికీ కూడా చివరి ఫైనల్ ఏమిటంటే నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మని, నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, నేను ఈ పరిమితమైనటువంటి దేహాన్ని కాదు, నేను అపరిమితమైనటువంటి పరమాత్మతత్వాన్ని, నేను కేవలంగా ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని అనేటువంటి భావన మనలో బాగా గట్టిపడాలి. ఇలా చెబుతూ ఉంటే గట్టిపడినట్టే ఉంటుంది ఇక మనకి. కానీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇక మరి మళ్ళీ మనకు గుర్తుండదు. ఎందుకని అంటే ఏవో తినే విషయమో లేకపోతే ఏదైనా పని చేసుకునే విషయమో అవి గుర్తుంటాయి, ఇది గుర్తుంటుంది. కనుక అన్ని పనుల్లో కూడా ఇది గుర్తుండాలి. మనకి రేడియోలో వస్తుంటుంది నిలయ విద్వాంసుల వీణావాద్యం అని అంటారు. నిలయ విద్వాంసుల వీణావాద్యం అంటే ఏ పని లేకుండా ఉన్నప్పుడు వీణ వాయిస్తూ ఉంటారు. నాటకం కానీ ఏదైనా కనుక జరుగుతుంటే వెనక అని సౌండ్ వస్తుంది, హార్మోనియం సౌండ్. అలాగనే మనం దేహంతో ఏ పని చేసినా వెనక మన భావం నేను ఆత్మని అనేటువంటి భావన ఉండే స్థితికి మనం రావాల. ఇదే మోక్షానికి ఉపాయం. మనం ఏ పనైనా చేయొచ్చు, కూర్చోవచ్చు, నిల్చోవచ్చు, పడుకోవచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, పోట్లాడవచ్చు, తిట్టొచ్చు, తిట్టించుకోవచ్చు, ఏ పని చేసినా సరే ఆ వెనక నేపథ్య సంగీతం లాగా నేను బ్రహ్మాన్ని అది ఒక్కటి ఎప్పుడు ఉండేటట్టుగా చేసుకోవాలి. దానికోసమే మనం చేసేటువంటి జపం కానీ ధ్యానం కానీ ఇవన్నీ కాదు. ఈ మహామంత్ర జపం చేసినా, అలాగనే ధ్యానం చేసినా, అలాగనే ఇంకా ఏ రకమైనటువంటి సాధన చేసినా నేను బ్రహ్మాన్ని స్థిరపరచుకోవటమే. అది స్థిరపరచుకోవటానికే నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, నేను శాశ్వతంగా ఉండేవాడిని, ఇవి ఎందుకు శాశ్వతం కాదో విచారిస్తా, కాబట్టి నేను అవి నేను కాదు, నేను ఇది అని మనం ఇలా విచారణ చేస్తూ నేను బ్రహ్మాన్ని ఎల్లప్పుడూ కూడా మనకి వెనక అలాగా హార్మోని మోగినట్టు మోగాలి. ఇక బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటి, ఎందుకని పేరు వచ్చింది? బ్రహ్మాన్ని గురించి సూత్ర రూపంలో చెప్పినటువంటివి కనుక బ్రహ్మసూత్రాలు అంటే తేలిక. బ్రహ్మాన్ని గురించి సూత్ర రూపంలో చెప్పారు, శ్లోక రూపంలో, మంత్ర రూపంలో, పద్యాల రూపంలో, పాటల రూపంలో చెప్పాల, సూత్ర రూపంలో చెప్పారు బ్రహ్మాన్ని గురించి. అందుకనే దీన్ని బ్రహ్మసూత్రాలు అన్నారు. అందుకని ఈ గ్రంథం బ్రహ్మసూత్రాలు. ఏమిటి అవి? బ్రహ్మతత్వాన్ని వివరించే సూత్రాలు, పరమాత్మ యొక్క తత్వాన్ని వివరించేటువంటి సూత్రాలు. దీనికి బ్రహ్మసూత్రాలకి వేరే పేర్లు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు అనేదేమో అందరికీ తెలిసిన పేరు, కానీ ఉత్తరమీమాంస అనేది చాలా మందికి తెలియదు, వేదాంత మీమాంస అనే పేరు తెలియదు, వేదాంత సూత్రములు అనేటువంటిది కూడా తెలియదు. ఈ మూడు పేర్లు కూడా ఉన్నాయి బ్రహ్మసూత్రాలకి, వేదాంత సూత్రాలండి, వేదాంత మీమాంస అనండి, ఉత్తర మీమాంస అనేది అసలు షడ్దర్శనాల్లో ఉన్నాయి. ఈ బ్రహ్మసూత్రాలను ఎందుకు చెప్పారు? బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటనుకున్నాం, ఏమి దానిలో ఉన్నాయనుకున్నాం, వాటికి వేరే వేరే పేర్లు ఏందనుకున్నాం, ఇప్పుడు ఎందుకు చెప్పారు? బ్రహ్మసూత్రాలను చెప్పాల్సిన అవసరం ఏంటి? మానవుడికి ఎల్లప్పుడూ ఆనందం కావాలి, ఇష్టమైనటువంటి దాన్ని పొందితే ఆనందం, ఇష్టం లేనటువంటి దాన్ని వదిలించుకుంటే ఆనందం, వస్తే దుఃఖం, వదిలించుకుంటే ఆనందం, సుఖాలను పొందితే ఆనందం, దుఃఖాలని కష్టాలని దూరం చేసుకుంటే ఆనందం, వాటిని పోగొట్టుకుంటే ఆనందం. ఈ ఆనందం కోసం మానవుడు ఏం చేస్తుంటాడు? ఈ విషయాలు మనకందరికీ తెలుసు, ఎందుకంటే మనం చేసే పనులే. ఆనందం కోసం కొంతమంది మణుల్ని రత్నాలని ఆశ్రయిస్తారు. అంటే ఫలానా జాతి రాయిని గనక ధరిస్తే, ఫలానా రుద్రాక్ష మాలను గనక మెడలో వేసుకుంటే, ఫలాని నవరత్నాలు పొదిగినటువంటి ఉంగరాన్ని గనక ధరిస్తే, మళ్ళీ దాంట్లో కూడా బంగారం ఉంగరం అయితే, లేదా వెండి ఉంగరం అయితే, లేదా రాగితో చేసింది కనుక అయితే అని ఇలాగే చెప్తూ ఉంటారు. ఇవి కనుక ధరిస్తే మీకు మంచి ఫలితం కలుగుతుంది, మీకు సిరి సంపదలు వస్తాయి, మీకు ఆనందం కలుగుతుంది, మీరు ఇల్లు కట్టించుకోగలుగుతారు, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు చెబుతూ వాటి కోసం పరిగెత్తేటువంటి వాళ్ళు కొంతమంది ఆనందం కోసం. ఇక ఆనందం కోసం కొంతమంది ఏం చేస్తారంటే మంత్రాలను ఆశ్రయిస్తారు. ఫలానా మంత్రం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది, ఆనందం కలుగుతుంది అని చెబితే ఆ మంత్రాలని ఎవరు ఉపదేశిస్తారా అని వెతుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొంది ఆ మంత్రాలను జపిస్తూ మనకి ఏదో సంతోషం కలుగుద్ది, ఆనందం కలుగుద్ది అనుకుంటుంది. కలగకపోతేనేమో ఏమిటయ్యా నువ్వు ఇటు చెప్పావు కదా కలగలేదంటారు. ఒకవేళ కలిగితేనేమో ఆహా ఈ మంత్రం వల్లనే కలిగింది అనుకుంటాడు. ఈ రెండు ఒట్టిదే. ఇక మూడోది, కొంతమంది ఆనందం కోసం ఔషధులను ఆశ్రయిస్తారు. అంటే ఫలానా మందు కనుక వాడితే, ఫలానా ఔషధాన్ని కనుక వాడితే మీకు ఆనందం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, మంచి బలం వస్తుంది, 90 ఏళ్ళోళ్ళు కూడా 9 ఏళ్ళోళ్ళు మాదిరిగా ఉంటారు అని వాళ్ళు ఓదర కొట్టేస్తాం. కొంతమంది దాన్ని ఆశ్రయిస్తారు. ఇంకొంతమంది ఆనందం కోసం పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటి వైదిక కర్మల్ని ఆశ్రయిస్తూ ఉంటారు, భక్తితో వాటిని చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి అన్ని రకాలుగా ప్రయోజనం కలుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుద్ది, పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లలు పుడతారు, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వచ్చింది, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తగాదాలు అవన్నీ పోతాయి, డబ్బులు వద్దంటే డబ్బు అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటుంది అని ఇలా చెప్తే వాటి కోసమని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమిటంటే పురాణాలని, ఇతిహాసాలని శ్రవణం చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ రామాయణం కనుక వింటే ఎంత పుణ్యం అండి, మహాభారతం వింటే ఎంత పుణ్యం అండి, భాగవతం వింటే అబ్బా ఎంత పుణ్యం అండి, ఆ పుణ్యమే కాకుండా మనకి బాగా కలిసి వస్తుందండి, భగవంతుడు మనల్ని ఆదరిస్తాడండి అని ఈ ప్రకారంగా చెప్పు. అసలు నిజంగా మనకు వచ్చేటువంటి కష్టం కానీ సుఖం కానీ మన ప్రారంభం ప్రకారం వస్తుంది, పోయేది కూడా ప్రారంభం ప్రకారమే. అయితే అయిపోయిందాక, దుఃఖం వచ్చిందాక, దుఃఖం పోయిందాక మనసు ఆగదు కనుక ఏదో ఒకటి చేయాలని పరుగులు తీస్తావు. అంతే, నువ్వు ఏం చేసినా అది పోయేనట్టుకి బుద్ధి వచ్చినట్టు. ఈ విధమైన కర్మల వల్ల తాత్కాలికంగా సుఖం కలిగితే కలగవచ్చు, తాత్కాలికంగా ఆనందం కలగవచ్చు, కానీ శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఆనందం అది మాత్రం కలగదు. పైగా మనం చేసేటువంటి కర్మల వల్ల ఏమవుతుందని అంటే శాశ్వతమైనటువంటి ఆనందం కలగకపోగా ఈ కర్మల వల్ల కర్మఫలాలు వస్తాయి, ఆ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ జన్మలు వస్తాయి, ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తాం, మళ్ళీ కర్మఫలాలు వస్తాయి, ఆ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ జన్మలు వస్తాయి. ఈ ప్రకారంగా జనన మరణ చక్రంలో ఈ జన్మ కర్మ వలయంలో జన్మ కర్మ ఈ జన్మ కర్మ వలయంలో జనన మరణ చక్రంలో మనం చిక్కుకుంటాం. అందువల్ల ఈ కర్మఫలాలు తప్పనిసరిగా అనుభవించవలసిందే, మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. మానవుడు జనన మరణ చక్రంలో బంధించబడతాడు. అంటే మనకు ఆనందం కావాలి, ఆనందం కోసం ఇదిగో ఇక్కడ చెప్పాం 6 రకాలు 7 రకాలు, దీనివల్ల ప్రయోజనం లేదన్నారు. మరైతే ఎట్లాగండి? ప్రవహించేటువంటి నదిలో ఒక సుడిగుండంలో నుంచి ఒక సుడిగుండంలో పోతే ఎలా ఉంటుందో, ఎందుకంటే కొన్ని కీటకాలు ఆ సుడిగుండంలో పడి తిరుగుతూ ఉంటాయి, ఎట్లా తప్పించుకొని మరో సుడిగుండంలో పడతాయి. అదిగో అదే ప్రకారంగా మానవుడు కూడా ఇలా కాకపోతే అలా, అలా కాకపోతే ఇలా. అదిగోనండి, ఆమె ఆత్ముడి దగ్గరికి పోయామండి, అబ్బాయికి పెళ్ళి అవుద్దన్నారు, అమ్మాయికి పెళ్ళి అవుద్దన్నారు, ఉద్యోగం వచ్చుద్దన్నారు, రాలేదు, అందుకని మళ్ళీ ఇంకో మహాత్ముడు, మళ్ళీ ఇంకో మహాత్ముడు. ఈ మహాత్ముల దగ్గరికి తిరిగిన తర్వాత మహాత్ముల వల్ల లాభం లేదండి, అదిగో ఫలానా క్షేత్రానికి పోతే మన పని అవుద్ది. సరే క్షేత్రాలు, ఆ క్షేత్రం కాదు ఈ క్షేత్రం, అది అయిపోయిన తర్వాత ఇదిగోనండి ఫలానా చోట మంత్రాలు, ఈ మంత్రాలు తంత్రాలు పెడుతున్నారు, అక్కడికి పోతే పని అవుద్ది, మళ్ళీ అక్కడికి పోతారు. ఈ ప్రకారంగా తిరుగుతూ అంటే ఒక సుడిగుండంలో నుంచి మరో సుడిగుండంలోకి పడిపోవటం, అలా పడిపోయి దారి తెన్ను కనుక అలమటించిపోతా ఉన్నారు లోకంలో మానవులు. అంటే ఈ మార్గంలో ఉన్నటువంటి వాడు బయటపడాలంటే ఒక తపనతోటి తప్పించేటువంటి మానవులకి తరుణోపాయం ఒక్కటే. మరి ఇవన్నీ కాకపోతే ఏమిటండి అంటే ఒక్కటే ఉంది, అదే బ్రహ్మాన్ని నేను, బ్రహ్మైవాహం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతిని పొందటమే. ఆ తప్ప ఇంకేమీ లేదు. మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే, అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే, దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా పోవాలంటే, నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో మనం నిలవాలి. అప్పుడే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం. మనం ఎప్పుడైతే మన స్వరూపాన్ని, నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్వరూపాన్ని మర్చిపోయి, నా స్వస్థితిని మర్చిపోయి, ఈ మనోబుద్ధులతోటి దేహంతో తాదాత్మ్యం చెంది జీవుణ్ణి అనేటువంటి భ్రమలో ఈ సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఈ జన్మ మరణ చక్రంలో బంధించబడి మళ్ళీ 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 జన్మలెత్తుతూ మళ్ళీ మళ్ళీ ఇందులో ఇరుక్కుపోయి ఇలాగే ఉండిపోతాం, ఎప్పుడైతే బ్రహ్మానుభూతిని చెందుతామో, నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితికి వస్తామో, అప్పుడు మాత్రమే ఈ మొత్తం కూడా ఒక్కసారి రద్దయిపోతుంది. అప్పుడు బ్రహ్మముగా సచ్చిదానంద స్వరూప పరమాత్మగా అనుభూతి చెంది ఆ పరమాత్మగానే ఎల్లప్పుడు కూడా ఉంటాం. అదే మోక్షం, అదే శాశ్వత ఆనందం, అదే అఖండ అనంత ఆనందం. కాబట్టి మనం ఆనందాన్ని పొందాలంటే చిన్న చిన్న ఉపాయాలు, ఇక్కడ ఉండేటువంటి ఉపాయాలు ఏవి పనిచేయవు. కొన్ని పనిచేసినట్టే ఉంటాయి, ఎందుకంటే కొన్ని మనం అదిగోనండి ఆ క్షేత్రానికి పోయామండి అమ్మాయికి పిల్లలు పుట్టారు అనుకుంటాం. క్షేత్రానికి పోయినందుకు పిల్లలు పుట్టలా, పిల్లలు పుట్టాల్సింది కాబట్టి పిల్లలు పుట్టారు. ఎందుకని అంటే ఎవరెవరు ఆ కర్మబంధాలని వదిలించుకోవటం కోసం లేదా ఆ కర్మఫలాలను అనుభవించడం కోసం ఎక్కడ పుట్టాలో ఎవరికి పుట్టాలో వాళ్ళకి ఖచ్చితంగా పుడతారు. నువ్వు అవునన్నా కాదన్నా పుడతారు. వాళ్ళు ఎంతకాలం జీవించాలో అంతకాలమే జీవిస్తారు. ఇది ఎక్కడికో క్షేత్రానికి పోయినా ఏ మహాత్ముడి దగ్గరికి పోయినా మనకేమి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ మహాత్ముడికి కూడా అంతే, ఆయనకి ఏదైనా లోపం కనుకుంటే ఆయన తిరగాలి పాపం. ఇది కనుక బ్రహ్మసూత్రాలు నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో నిలపటానికి పనికొస్తాయి. నేను బ్రహ్మాన్ని అని నిలిపితే మనకి శాశ్వత ఆనందం, సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. అటువంటి మోక్షాన్ని, శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ఉపనిషత్తుల్ని పరిశీలించి పరిశోధించి విశ్లేషణ చేసి వాటన్నిటినీ అర్థం చేసుకొని భగవత్ స్వరూపులైనటువంటి బాదరాయణులు వేదవ్యాసుడు సూత్ర రూపంగా అందించినటువంటివే ఈ బ్రహ్మసూత్రాలు. బ్రహ్మాన్ని తెలియజేసే సూత్రాలు గనక బ్రహ్మసూత్రాలు అన్నారు అని ఇంతకు ముందే మనం చెప్తున్నాం. కనుక ఈ బ్రహ్మసూత్రాలు ఎందుకంటే మోక్షప్రాప్తి కొరకు. ఇప్పుడు ఇంతవరకు బ్రహ్మసూత్రాలు దేనికి అనేది తెలుసుకున్నాం, బ్రహ్మసూత్రాల యొక్క అవసరం ఏమిటి అనే విషయాన్ని ముందే తెలుసుకున్నాం. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వైరుధ్యాలను తొలగించడం కోసమని వాళ్ళు వీళ్ళు ఎవరంతటి వాళ్ళుగా చెప్పేటువంటి విషయాలన్నీ కూడా కాదని క్రోడీకరించి నిజమైనటువంటి సత్యమైనటువంటి విషయాన్ని బయటికి తేవటం కోసమే ఈ బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్ర రచన సామాన్యమైనటువంటిది కాదు, అది మనం ఊహించటానికి వీల్లేదు. అలాంటి బ్రహ్మసూత్రాలు మనం తెలుసుకోవటానికి వీలుగా, ఎంతో కొంత తెలుసుకోవటానికి వీలుగా, బుద్ధిని బాగా సూక్ష్మం చేసి తెలుసుకోవటానికి వీలుగా భాష్యకారులు, ప్రవచనకారులు, మహాత్ములు వాళ్ళందరూ కూడా మనకి అలా తీసుకొచ్చారు. ఇప్పుడు బ్రహ్మసూత్రాల యొక్క రచయిత ఎవరు, ఎందుకంటే బాదరాయణుల వ్యాసుడా అనేటువంటి చర్చ మీద కొంత చర్చ జరిపి చర్చ అంతా అవసరం లేదు అనేటువంటి తీర్మానానికి వద్దాం రేపు.